நாராயணம் நமஸ்கிருத்யா நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜயமுதீரயேத். நஷ்டப்ராயேஷு அபத்ரேஷு நித்யம் பாகவத சேவயா பகவதே உத்தம ஸ்லோகே பக்திர் பவதி நைஷ்டிகே. ஓம் நமோ பகவதே வாசுதேவாய. ஓம் நமோ பகவதே வாசுதேவாய. ஓம் நமோ பகவதே வாசுதேவாய. ஈரோ ஸ்ரீமத் பாகவதம் தசமஸ்கந்தம் அத்தியாயம் 58 ஸ்லோகம் சங்கியா 45 நுஞ்சி சர்ச்சையாலி. ஏவம் சமயம் ஆகன்யா தத்வா பரிகரம் பிரபு ஆத்மானம் சப்ததா கிருத்வான் அக்ருஹ்யா லீலா ஏவதான். ஏவம் சமயமாகண்யா தத்வா பரிகரம் பிரபு ஆத்மானம் சப்ததா கிருத்வான் ரக்ருஹ்யா லீலா ஏவதான். ஏவம் யாவிதமுகா சமயம் நியமமுனு ஆகண்ய வினினவாடை பத்வா பிகிஞ்சி பரிகரம் தன வஸ்திரமுனு பிரபு ஸ்ரீகிருஷ்ணுடு ஆத்மானம் தானு சப்ததா கிருத்வா 7 ரூபமுல்காயனை நக்ருநாத் அனசெனு லீலயா லீலகா ஏவ கேவலமு தான் வாசினு. ఈ నియమమును విన్నంతటా శ్రీకృష్ణుడు తన వస్త్రమును బిగించి 7 రూపములను పొందినవాడే ఆ వృషభములను అవలీలగా అణచివేసెను. భాష్యము: 7 వృషభములను అవలీలగా ఓడించుటొక్కరికే కాక ఇతర రాణులతో పోటీ పడవలసిన అవసరం లేదని, రాకుమారి సత్యకు చూపుట కొరకే శ్రీకృష్ణుడు 7 రూపములలోకి విస్తరించనని శ్రీల శ్రీధర స్వామి వ్యాఖ్యానించిరి. ఆ దేవదేవుడు రాణులందరితోనూ ఏకకాలమున వేరించగలడు. ஓம் அஜானதிமிராந்தஸ்ய ஜ்ஞானாஞ்சனசலாகயா சதுன்மீலிதம் யேன தஸ்மை ஸ்ரீ குருவே நம. மூகம் கரோதி வாசாலம் பங்கம் லங்கயதே கிரிம் யத் கிருபாதமஹம் வந்தே ஸ்ரீகுரும் தீனதாரிணம் பரமானந்த மாதவம் ஸ்ரீசைதன்யமீஸ்வரம் ஸ்ரீசைதன்யமனோபீஷ்டம் ஸ்தாபிதம் யேன பூதலே ஸ்வயம் ரூப கதா மையம் ததாதி ஸ்வாபதாந்திகம். வந்தேஹம் ஸ்ரீகுரோ ஸ்ரீயுத பதகமலம் ஸ்ரீகுருன் வைஷ்ணவாஞ்ச ஸ்ரீரூபம் சாகரஜாதம் சேகனா ரகுநாதானிதம் தம் சஜீவம் சாத்வைதம் சாவதூதம் பரிஜனசஹிதம் கிருஷ்ண சைதன்ய தேவம் ஸ்ரீராதா கிருஷ்ண பாதாம் சேகனா லலிதா ஸ்ரீ விசாகானிதம் ச. ஹே கிருஷ்ணா கருணா சிந்து தீனமந்தோ ஜகத்பதே கோபேஷ கோபிகா காந்த ராதா காந்த நமஸ்துதே. தத்த காஞ்சன கௌரங்கி ராதே விருந்தாவனேஸ்வரி ருஷபானுசுதே தேவி பிரணமாமி ஹரிப்ரியே. வாஞ்சகல்பதருப்யஸ்ச கிருபா சிந்துப்யேவ ச பதிதானாம் பாவனிப்யோ வைஷ்ணவேப்யோ நம. ஜய ஸ்ரீ கிருஷ்ண சைதன்யா பிரபு நித்யானந்த ஸ்ரீ அத்வைத கதாதர ஸ்ரீவாசாதி கௌர பக்தம். ஹரே கிருஷ்ணா 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 ஹரே ஹரே, ஹரே ராம ஹரே ராம 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 ஹரே ஹரே. அந்தர் பக்தஜன ஹரே கிருஷ்ணா. முந்து இங்க கொஞ்சம் ஸ்லோகால் சரி தர்வாத சர்ச்சை 46. గర్వం నశించినవి పరాక్రమం కోల్పోయినా వి అగు వృషభములను శౌరి రాళ్లతో బంధించి బాలుడు కొయ్య వృషభములను లాగునట్టుగా వాటిని లాగను. ततप्रीत सुतां राजा ददो कृष्णाय विस्मितः ताम प्रत्यग्रहणात् भगवान विधिवत् तद्दृशीं प्रभु. పరమ ప్రీతుడు అతి విస్మృతుడైన నగ్నజిత్ పిదప తన కుమార్తెను శ్రీకృష్ణుకు ఒసగెను. యోగురాలకు ఆ కన్యను దేవదేవుడు యథావిధిగా ప్రణయమాడెను. భగవానునికి అనుగుణమైన అద్భుతమ దివ్య గుణములు కలిగి ఉన్న కారణమున సౌందర్యగా ఆ రాకుమార్తె శ్రీకృష్ణునికి తగ వధువని సదృశీం అను పదం సూచించును. తన జీవితంలో అకస్మాత్తుగా జరిగినట్టు పలు అద్భుతములకు సంఘటన వల్ల నగ్నజిత్ నిశ్చయంగా పరమ విస్మృతుడు అయ్యను. విస్మిత అని పద్మం ఇచ్చుట సూచించిన శ్రీల జీవ గోస్వామి తెలిపి రాజపత్నశ్చదుహిత కృష్ణం లబ్ధా ప్రియం పతిం లేభిరే పరమానందం జాతశ్చ పరమోత్సవ. రాకుమారికి శ్రీకృష్ణ ప్రియపతిగా లభించినందుకు రాజపత్నుడు పరమానందమును పొందిరి. పరమోత్సవములు అచ్చట వెళ్లి విరిసెను. శంఖభేర్యాన్నగాని దుర్గీ తవ జాశిష నరానార్యా ప్రమిత సువాసాసలంకృత. గీతవాద్యములు బ్రాహ్మణుల ఆశీర్వచనములు వాక్కులతో పాటుగా శంఖములు భేరులు అనకములు మోగినవి. స్త్రీపురుషులు ఆనందముతో నిండిన వారై చక్కని వస్త్రములను పుష్పమాలను ధరించి దశధేను సహస్రాణి పారిభర్రమతాద్భూ యువతీనాం త్రిసాహస్రం నిష్కగ్రీవ సువాసనం నవనాగ సహస్రాణి నాగచ్చత గుణాన్ రథాన్ రథాచ్చత గుణాన్ అశ్వాన్ అశ్వాచ్చత గుణాన్నరాన్. మహాశంక శక్తి సంపన్నుడగు నగ్నజిత్తు 10,000 ఆవులను కంఠమున్న స్వర్ణాభరములు దాల్చిన వారు చక్కని వస్త్రాల అలంకారములకు 3,000 మంది దాసులను 9,000 ఏనుగులను ఏనుగుల సంఖ్యకు 100 రేట్లు సంఖ్యలో రథములను రథముల సంఖ్యకు 100 రేట్లు అశ్వములను అశ్వ సంఖ్యకు 100 రేట్లు భృత్యుగణమును వరకట్నముగా నిచ్చాను. దంపతి రథమారూప్య మహత్యా సేవయో వృత నేహ ప్రక్లిన్న హృదయ యాపయామాస కోశల. అనురాగంతో హృదయము ద్రవించిన కోసలరాజు వధూవరులను రథమునెక్కించి పితప గొప్ప సైన్యంతో పాటు వారిని సాగనంపను. నిన్న మనం చర్చించాము ఈ విషయం గురించి. భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ కౌశల దేశ అయోధ్య నగరికి ఎప్పుడైతే వచ్చాడో నగ్నజిత్తు అత్యంత ప్రసన్నుడే అని ఈరోజు శ్లోకంలో విస్మిత అనిచ్చాడు. నగ్నజిత్తు అత్యంత విస్మితుడు, ఆశ్చర్యపడుతున్నాడు. ఏంటి, పరబ్రహ్మ పరమేశ్వర సాక్షాత్ భగవన్ శ్రీకృష్ణుడు తన రాధానికి వచ్చాడే అని ఆశ్చర్యం అన్నమాట. కృష్ణుడు సామాన్యంగా ఎక్కడికి వెళ్ళాడు? అలాంటి పరబ్రహ్మ అతని దర్శనానికి 1,000 సంవత్సరాలు చేసిన అలాంటి దర్శనం కాదు. కానీ అతను ఏదో ఎంత సుకృత కర్మ ఉండొచ్చు. కావున భగవంతుడు స్వయంగా తన రాధానికి విచ్చేసినాడు అని అత్యంత ఆశ్చర్యంతో ఉన్నాడు. అదేలోగా తన కూతురు అతన్ని పరిణమాలనికి ఒక కోరిక ఉన్నది. అది అతనికి ఆశ్చర్యం. అంతవరకు కూతురు ఏ విధంగా ఎవరిని గురించి అలా అనలేదు. కానీ కృష్ణుని చూస్తేనే ఆలోచనింది. అలాంటి పరబ్రహ్మ పరమేశ్వరుడు స్వయంగా తన అల్లుడు కావాలి అవుతున్నాడే అన్నట్టు ఆనందం. అతని కోరిక, మనసులో ఉన్న వాంఛ పూర్తి తీరవడానికి కానీ భగవంతుడు స్వయంగా ఆ 7 ఎద్దులను, ఎవరికి లొంగనివి ఇంతవరకు, వాటిని అత్యంత సులభంగా 7 రూపాలుగా విస్తరించి ఒకేసారి అన్ని ఎద్దులను లొంగదీసి ఏ విధంగా చిన్నపిల్లలు కట్టె బొమ్మల ఆవులు ఎద్దులను గుంజుతారో, చిన్నప్పుడు మనం ఉంది ఆడుకునే వాళ్ళం ఎద్దులను బండ్లను గుంజేది చిన్న చిన్న బండివి, అదేవిధంగా కృష్ణుడు కూడా ఆ 7 ఎద్దులను పట్టుకొని తాళ్లతో పట్టుకొని సులభంగా అత్యంత సులభంగా ఏమాత్రం ప్రయాస లేకుండా గుంజుకొని వచ్చి రాజుకు అప్పగించాడు. దాన్ని చూసి అత్యంత ఆశ్చర్యపడిపోయాడు. తన జీవితంలో ఇలాంటి శుభావసరాలు ఒకేసారి అనుకోకుండా వస్తున్నావని. ఎలాంటి శుభావసరం, తన కన్యకు ఏ విధంగా పెళ్ళవుతుందని పెద్దగా చింత అతనికి. కూతురు పెళ్లి కొరకు ప్రణం వాగ్దానం చేశాడు. ఎవరైతే 7 ఎద్దులను లొంగపరుచుకుంటారో వారికి నా కుమార్తెనిస్తాను. ఏ విధంగా జనకరాజు ఎవరైతే శివధనస్సుని ప్రత్యంచ కట్టిస్తారో వాళ్లకే నా కూతురు సీతను ఇస్తాను అన్నాడు. కానీ అంతవరకు ఎవరు చేయలేకు. రావణుడు
బాణాసురుడు అందరు ప్రతి ఒక్కరు మహామహా దానవులైనా సరే దేవతలు స్వయంగా వచ్చి చూశారు కానీ ఎవరితోటి కూడా ఆ శివధనుసు కదలలేదు. అతనికి అతని భార్యకు ఆమెకు చాలా చింత ఉంది. రాజు యొక్క ప్రతిజ్ఞ వల్ల బహుశా మా కుమారి ఎప్పుడు కుమారుగా ఉండిపోతుందా, ఎందుకంటే ఏ రాజు అంతవరకు లొంగిది. అదేవిధంగా నగ్నజితుడు కూడా అందరు రాజులు వచ్చారు ఎద్దులను లొంగదీయాలనుకున్నాడు కానీ ఎవరికి సాధ్యం కాలేదు. ప్రతి ఒక్కరి క్షతగాత్రులై వెళ్ళిపోయారు. అతనికి పెద్ద చింత, రాణులకు తల్లికి రాణులందరికీ చింతనే, కానీ అమ్మాయి వివాహం ఏ విధంగా అవుతుంది అలాంటి చింత సమయంలో చింతించే సమయంలోనే అకస్మాత్గా భగవంతుడు స్వయంగా విచ్చేయడము అదొక విస్మితం, ఆనందము, ఆశ్చర్యము. అందులోనూ అతని కుర్తి కుమార్తె మనస్సు కృష్ణు ఎడల రావడం అదొక ఆశ్చర్యమే. దాంతో అత్యంత కఠోరమైన దుష్కరమైన కార్యాన్ని ఏడెద్దులను లొంగదీయడం అది కూడా అత్యంత సులభంగా క్షణికంలోనే అసులభంగా లొంగ తీసుకొచ్చి రాజుకు అప్పగించాడు. అన్ని ఒక జీవితంలో క్రమంగా ఒక ఇలాంటి ఘటన అవుతుంటే రాజుకు అత్యంత ఆశ్చర్యమైపోతుంది. ఆశ్చర్యము ఆనందం రెండున్నాయి. స్మిత అంటే ఏంటి, స్మితులు అంటే ఏంటి, స్మిత నవ్వడం, నవ్వడం పెద్ద నవ్వుతే హాహా అంటాం నవ్వు, మందహాసం చిన్న ఉంటే దాన్ని స్మిత అంటాం. ఎప్పుడు నవ్వు వస్తుంది, మందహాసం ఎప్పుడు చేస్తాం మనం, ఏదో ఆనందం ఉంటుంది కానీ చెప్పలేము. మనం ఆనందం చూసి చూస్తాము కొద్దిగా కళ్ళకు మన మనసుకు ఆనందం వస్తుంది కానీ మనం మందహాసం చేస్తాం. విస్మిత విశేషణం అన్న అడ్జెక్టివ్, అత్యంత ఆనందం ఉంది దాంట్లో. ఆనందం వచ్చింది, ఆశ్చర్యం కూడా వచ్చింది అన్నమాట. ఆనందం ఎందుకు, పరబ్రహ్మ పరమేశ్వర భగవంతుడు స్వయంగా తన అల్లుడు కాబోతున్నాడు అనే ఆనందం. దాన్ని మించిన విశ్వంలో ఈ గౌరవం ఏముంటుంది. ఏ విధంగా అయితే శివపార్వతుల వివాహం వల్ల హిమవంతుడు శివుడు హిమవంతునికి అల్లుడు అయిపోయాడు. దానివల్ల హిమవంతుని గౌరవం అంత విశ్వంలో ప్రఖ్యాతమైంది, పెరిగిపోయింది. దాన్ని చూసి వింధ్యాచల పర్వతానికి అసూయ వచ్చిందా, శివుడు పెళ్లి పార్వతిని పెళ్లి చేసుకున్నందుకే కదా హిమవంతుని గౌరవం పెరిగింది, నాకు అంతకన్నా ఇంకెక్కువ గౌరవం ఉండాలి అని తపస్సు చేసి మళ్ళీ రాధారాణి మరియు ఇంకెవరు చంద్రావళిని వాళ్ళు తీసుకున్న, కానీ అది ఇంకొక కథ, అతని భాగ్యంలో లేకపోయింది. అయినను అలా అదే విధంగా ఏ విధంగా హిమవంతుని గౌరవం పెరిగిందో నగ్నజీత్ గౌరవం కూడా విశ్వంలో ప్రఖ్యాతమైపోతుంది. ఎందుకు, భగవంతుడు కృష్ణుడు అతని అల్లుడిగా అయిపోయాడు. అలాంటి ఆశ్చర్యం అన్నట, ఎప్పుడైతే ఎద్దులను లొంగిదీశాడో అతనికి నిశ్చయమైపోయింది ఇక కృష్ణుని అల్లుడు అవుతాడని. ఎందుకంటే కృష్ణుడు స్వయంగానే అడిగాడు శత్రుని, నేను శత్రుని ఎవరితో అడగడము దానం తీసుకోవడం నిషేధము, బ్రాహ్మణులకు దాసం ఇవ్వచ్చు తీసుకోవచ్చు కానీ శత్రునికి, బ్రాహ్మణులకున్న 6 కర్మలలో శత్రునికి ఇదొక కర్మ నిషేధం అన్నట. అందుకని మిగతా 5 కర్మలు వాళ్ళు ఉంటాయి. శత్రు ఏ అవస్థ పరిస్థితుల్లోనూ కూడా ఎవరితోటి దానం తీసుకోకూడదు. అతను దానం ఇవ్వస్తాడు కానీ తీసుకోడు, అది ఒక ఏమంటారు, దానం తీసుకోమంటే ఇది నిషేధం కనుక మంచిది కాదు, వాళ్లకు అపఖ్యాతి తీసుకొస్తుంది. అందుకని కృష్ణుడు చెప్తాడు దాన్ని, నేను శత్రుని దానం నేను ఎవరితోటి బిచ్చం అడగడకూడదు, అయినను నీ కుమార్తెను పరిణామం ఆడుకున్నాళ్ళని అన్నదని చెప్తాడు. అదొకటి స్వయంగా భగవంతుడు అడుగుతున్నాడని. సామాన్యంగా మన ప్రజాపత్య వివాహంలో కూడా వరుడు కన్యను చూడడానికి వెళ్తాడు. ఇప్పటికైనా మన సమాజం ఎలా ఉంది, అమ్మాయి తండ్రి వాళ్ళు వెళ్ళి చూస్తారా, లేక అబ్బాయి తండ్రి వచ్చి చూస్తారా అమ్మాయిని, ఎవరు చూస్తారు? బ్రహ్మచారులకు తెలియదు, మిగతా వాళ్ళకి తెలుసు. సమాజంలో అమ్మాయి వాళ్ళు వెళ్ళి చూస్తే అది చిన్న చూపు, అబ్బాయి వాళ్ళు వెళ్ళి చూడాలి, పోతే అమ్మాయి వాళ్ళే అది రౌండ్ స్టెప్లో చెప్తారు, ఒక వెళ్ళి ఫలాన్ని వాళ్ళకి చెప్పండి వస్తే చూస్తారని, అది ఆచారం అన్నట. అదేవిధంగా కృష్ణ పరమాత్మ కూడా అక్కడ అడిగాడు, అతనికి సంతోషమే, తన కూతురిని పణ్యమాడాలనుకున్నాడు. అది పెట్టిన షరతు ఏదో నియమం ఉన్నది అది కూడా పూర్తి అయిపోయింది. దానివల్ల ఇప్పుడు నగ్నచిత్ మహారాజుకు ఆశ్చర్యమైంది, ఆనందమైపోయింది. దానివల్ల అతని రాజపత్నులు కూడా, భార్యలు కూడా అత్యంత ఆనందమైపోయింది. రాకుమారికి శ్రీకృష్ణుడే ప్రియ పతిగా లభించినందుకు రాజపత్నులు పరమానందము పొందిరి. ఆనందమే కదా పరమైన ఆనందం, అత్యంత ఆనందం, దాన్ని మించిన ఆనందం ఉండదు. ఎందుకు? భగవంతుడు స్వయంగా అయించి అల్లుడు అవుతున్నాడు. దానివల్ల ఏమైంది? గీత వాద్యములు, బ్రాహ్మణుల శిరస్సు ఆశీస్సులు ఆశీస్సులతోటి అన్ని మోగినవి. స్త్రీపురుషులు ఆనందంతో నాట్యం చేయడం మొదలుపెట్టారు. ఆ పెళ్లి వివాహం జరిపించాడు. వివాహం జరిపించిన తర్వాత వరదక్షిణ వల్లే నేను ఈ గురించి చరిత్ర చేశాము. అమ్మాయి తండ్రి, కన్య తండ్రి తన స్తోమత ప్రకారం తనకు ఎంత శక్తి ఉందో ఆస్తి ఉందో దాని ప్రకారము వరదక్షిణగా అమ్మాయికి కొన్ని విలువైన వస్తువులు ఇస్తాడు. అదేవిధంగా నగ్నజీత్ కూడా 10,000 ఆవులను ఇచ్చాడు. ఒకప్పుడు ఆవులు ఎవరు అతను ధనవంతులు అనేది ఆవుల సంఖ్యతో తెలిసేది. అందుకని నందబాబా దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి? 9,00,000. అంతే, అంతకన్నా ముందు ఎవరు లేవన్నమాట. ఇక్కడ మహారాజు అయినా, నగ్నజీత్ మహారాజ్ కోసల రాజు అయినా కూడా 10,000 ఆవులను మాత్రం ఇస్తున్నాడు. అవన్నీ తర్వాత అమ్మాయికి సేవ చేయాలి, సేవ చేయాలని దాసులను కూడా మంచి అలంకారాలతో దాసులను కూడా ఇచ్చారు. మళ్ళీ సంఖ్య రాజు కనుక సైన్యాన్ని కూడా ఇచ్చాడు, ఏనుగులను ఇచ్చాడు, 9,000 ఏనుగులు, దానికి 100 రేట్లలో రథములు, మళ్ళీ అశ్వములను, మళ్ళీ అశ్వంకు కన్నా భృత్తిగణం అది అశ్వములను సేవ చేయడానికి, మళ్ళీ సైనికులను సేవకులను కూడా అంతా ఇంత సైన్యానిచ్చి రాజు కృష్ణ వెంబడికి రథంలో కూర్చోబెట్టి ద్వారకకు పంపించాడు. శ్రుత్రైత ధృరు దుర్భాస అయంతం పతికన్యకాం భగ్న వీర్యాసు దుర్దర్శుభిర్గోషైపురా. ఇంతవరకు అయితే ఎంతమంది రాజులు అవుతే శత్రు, ఇంతవరకు సత్యను నగ్నజీతిని పెండ్లాడాలని వచ్చారు, ఓడిపోయారు, వాళ్ళు భగ్న హృదులై వెళ్ళిపోయారు. ఎప్పుడైతే వీళ్ళందరూ తెలిసింది కృష్ణుడు అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్తున్నాడు, అందరు వాళ్ళ అసూయతో శత్రుత్వంతో అందరు కలిసి ఒకేసారి కృష్ణుని ఓడించి అమ్మాయిని తీసుకోవాలని మూర్ఖులు. అందరూ ఒక అమ్మాయిని ఎలా తీసుకుంటారు? పోలిగా ఉండేది ఒకప్పుడు, పోలియాండ్రీ. మహాభారతం సమయంలో పోలియాండ్రీ ఉంది. పోలియాండ్రీ అంటే తెలుసా? ఒక పత్నికి బహుపతులు. పోలిగామ్ అంటే ఒక పతికి బహుపత్నులు. ద్రౌపదికి ఉన్నట్లుగా దాన్ని పోలియాండ్రీ అంటారు ఇంగ్లీష్లో. ఈ ప్రథ ఇప్పటికీ మన దేశంలో లే లద్దాఖ్లో ఉన్నది, టిబెట్లో కూడా ఈ ప్రథ ఇప్పటికుంది, ఒకే పత్నికి బహుపత్నులు. అది కారణం ఏంటంటే సమాజంలో అక్కడ పరిస్థితి, ఒక్కరు ఒక భార్యను పోషించడం కష్టం. ఒకటేమో స్త్రీల సంఖ్య తక్కువ, అటువైపున ఎప్పుడన్నా మీరు లద్దాఖ్ వెళ్ళడానికి అవసరం దొరికితే లామయూర్ అనే ఎండల్ని, లద్దాఖ్ నుంచి ఒక 200 కిలోమీటర్లు ఉంటుంది, రామాయూర్ వెళ్తే అక్కడ ఇవన్నీ చూడవచ్చు. ఒక భార్యను పోషించడం కష్టం, ఆర్థిక పరిస్థితి చాలా విధంగా ఉంటుంది, అమ్మాయిలు తక్కువ కనుక ఒకే అమ్మాయిని 3, 4, 5, 6 పెళ్లి చేసుకుంటారు పంచ పాండవుల వలె. ఈ ప్రథా ఉంది, దాన్ని పోలియాండ్రీ అంటారు. అలాంటి వీళ్ళందరూ రాజులందరూ కలిసి ఒకటిసారి ఎవరైతే స్వయంవరంలో వచ్చారో వాళ్ళందరూ చూసి కృష్ణుడు ఎలా తీసుకెళ్తారని ఒకేసారి వాడిని పైన, కృష్ణుని పైన యుద్ధం చేసి ఓడించి తీసుకెళ్లాలని అభిప్రాయంతో కృష్ణుడు నగరం బయటకు వచ్చేసరికి ఒకసారికి యుద్ధం ప్రకటించారన్నమాట. కానీ కృష్ణుని వెంబడున్న యదువీరులు అందరూ ఉన్నారు కదా, రాజు ఒక్కడే పోడు, యదు సైన్యం ఉంది, వెంబడి అర్జునుడు స్వయంగా ఉన్నాడు. యదువీరులందరూ వాళ్ళను యుద్ధం చేసి వాళ్ళని పాలగొట్టారు. మిత్రుడకు శ్రీకృష్ణునికి ప్రీతిని కలిగించడానికి సదా ఉత్సాహమును చూపెట్టి గాంధీవధారి అర్జునుడు దేవదేవునిపై అస్త్రవర్షం కురిపించడి ఆ విరుధులను సింహము క్షుద్ర జంతువులను తరిమివేసినట్లుగా తరిమివేసాను. అర్జునుడు కృష్ణుడికి సఖుడు, ఇద్దరికి ఒకటే వయస్సు. యుధిష్ఠుడు భీముడు కృష్ణుని కన్నా పెద్దవాళ్ళు, అందుకని కృష్ణ భగవంతుడు ఎప్పుడైతే ఇంద్రప్రస్థానికి వచ్చాడో అప్పుడు భీమునికి కృష్ణుని యుధిష్ఠునికి క్షణవందన చేస్తాడు, అర్జునుని ఆలింగనం చేస్తాడు. ఇద్దరు ఒకటే వయసు వాళ్ళు. నకుల సహదేవులు కృష్ణుని కనుక చిన్నవాళ్ళు కనుక వాళ్ళిద్దరు శ్రీకృష్ణ భగవంతునికి క్షణవందన చేస్తారు అన్నమాట. కృష్ణుడు మిత్రుడు కనుక తన మిత్రునికి ఎలాగైనా సరే ఏదో కార్యం చేసి సంతృప్తి పరచాలి అని. అర్జునుడు అక్కడనే ఉన్నాడు తన గాంధీయంతో. గాంధీయం ఎవరిచ్చారు? ఒక అగ్నిదేవత. కాండవధానంని ఎప్పుడైతే కాండవనాన్ని దహించాడో అగ్నిదేవతకు ఒకప్పుడు చాలా అజీర్ణమైంది. అగ్నిదేవత కూడా అజీర్ణమైంది. ఎందుకు? అందరు యజ్ఞాలు చేసేదేంతో నెయ్యి వస్తుంటారు, ఆ నెయ్యి తిని తిని అజీర్ణమైపోతుంది. ఆ అజీర్ణ వ్యాధిని తీరగొట్టాలి అంటే మరి ఏం చేయాలి? వనస్పతులను తినాలి. కాండవనము అని పెద్ద వనం ఉండేది. ఆ వనములో అన్ని విధాలైన వనస్పతులు ఉన్నాయి. ఒకవేళ ఆ వనాన్ని దహించేస్తే అగ్ని అంటాడు, అగ్నిదేవతకు తెలుసు అతను అజీర్ణ వ్యాధి నుంచి దూరం అయిపోతాడు. కానీ కాండవధానాన్ని రక్షించేది ఇంద్రుడు కనుక ఎవరైనా అక్కడికి వెళ్తే కష్టం అన్నమాట దహించడం. ఇంద్రుడు వర్షాలను పంపిస్తాడు, వర్షాలను పంపిస్తే అగ్ని స్వాహ అయిపోయింది. అందుకని అగ్నిదేవుడు స్వయంగానే కృష్ణ శ్రీకృష్ణుడు అర్జునుడు వన విహారానికి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చి ప్రార్థన చేస్తాడు, ఎలాగైనా సరే నాకు అభయప్రదానం చేయండి, కాను వనాన్ని దహించడానికి అనుమతి ఇవ్వండి, ఈ విధంగా ఇంద్రుడు వచ్చి నన్ను దహించనివ్వడు, మాకు సహాయం చేయాలంటే సరే. అర్జునుడు కృష్ణుని ఆజ్ఞ తీసుకుని అర్జునుడు వచనమిస్తాడు, సరే నీవు దహించి నేను చూస్తాను, వనం నుంచి ఏ ప్రాణి బయటికి వెళ్ళకూడదని అగ్నిదేవుడు అంటాడు, మొత్తాన్ని దహించాలి. అప్పుడు అర్జునుడు తన బాణ విద్యతోటి పూర్తిగా రక్షయిస్తాడు. ఒక మయ దానవుడని ఒక దానవుడే పరిగెత్తడానికి ప్రయత్నిస్తుంటే అర్జునుడు ఆపుతాడు, కానీ కృష్ణుడు చెప్తాడు ఉండని మనకు పనికి వస్తాడు ఈ అబ్బాయి ఈ మయుడు అని. మయుడిని ప్రాణరక్షణిస్తాడు. అగ్నిదేవుడు మొత్తం దహించినాక అత్యంత ప్రసన్నుడయి అర్జునికి అత్యంత శక్తిశాలి అయిన గాంధీవ ధనుస్సుని ఇస్తారు. ఆ గాంధీవ ధనుస్సును ఎవరు బ్రేక్ చేయలేరు. ఎలాంటి అస్త్రాలతో అనేది దాన్ని ఏమంటే బ్రేక్ ఏమంట తెలుగులో ఇరిచిపారేలా కాదు, బ్రేక్ చేయలేరు. అందరికీ అర్థమవుతుంది. ఇంకోటి రథం ఇస్తారు. రథం అత్యంత వేగ అస్త్రరథము, తెల్ల అశ్వాలతో సమకూడిన రథాన్ని ఇచ్చి ఆ అశ్వం రథము అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది. రెండు అక్షయ తుణీరాలు ఇస్తాడు. అక్షయ తుణీరాలు అంటే బాణాలు పెట్టుకుంటున్న క్వేయర్ ఉంటుంది కదా తుణీరము, మనం బాణాలు తీస్తే అయిపోతుంది. కానీ అక్షయ తుణీరాలు అంటే ఎన్నైనా అక్ష బాణాలు తీస్తుంటే అలా ఫుల్గానే ఉంటుంది, అది విశేషం అన్నమాట. ఈ అగ్నిదేవి ఇచ్చిన అలాంటి గాంధీవ ధనస్సు ఉంది కనుక ఎవరు ఆ ధనస్సు అర్జున్ చేతిలో ఎంతవరకు ఆ ధనస్సు ఉందో ఎవరు అతన్ని ఓడించలేరు. అలాంటి అర్జునుడు గాంధీవి, అప్పటి నుంచే అతని పేరు గాంధీవి అని పేరు వచ్చింది. అర్జునుడికి 10 పేర్లలో గాంధీవి ఒక పేరు. ఆ గాంధీ ధనుస్సును ధరించి కృష్ణుడికి ప్రీతి కలిగించడానికి బాణవర్షం చేసి మొత్తం రాజులను ఓడించి అక్కడి నుంచి పరిగెత్తించేలా చేశాడు అతను. పారిబర్మము పాగహ్య ద్వారకామిత సత్య రేమేయదో నా మృషభో భగవాన్ దేవకీసుత. దేవకీసుత భగవంతుడు శ్రీకృష్ణుడు సత్యతో సమేతంగా ద్వారకలో ప్రవేశించాడు. ప్రవేశించి అక్కడ తన భార్యలతో సుఖంగా నివసించుచుండెను. సుతకీర్తే సుతాం భద్రాం ఉపయే మే పితృశ్వసు కేకేయాం భ్రాతృభిర్దత్త కృష్ణ సందర్శనా దేవి. భద్ర కేకే రా కుమార్తె శ్రీకృష్ణ మేధ్నయుత్త సుతకీర్తి యొక్క పుత్రిక అయి ఉండి పుత్రిక అయి ఉండును. సందర్శనాది సోదరులు భద్రను సమర్పించగా శ్రీకృష్ణుడు ఆమెను పరిణయమాడెను. భద్ర ఇంతవరకు ఎంతమందిని పెళ్ళాడాడు? 6 రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, తర్వాత మిత్రవింద. మిత్రవింద కూడా మేనరికమే, అవంతి రాకుమారి, అవంతి దేశ రాకుమారి ఇద్దరు అన్నలు, అనువింద వింజ అని ఇద్దరు అన్నలు. వాళ్ళిద్దరూ రాజ్యాన్ని పాలించేవాళ్ళు. వాళ్ళిద్దరూ దుర్యోధనుకి మిత్రులు. అందుకని దుర్యోధనుకి మిత్రులు అంటే ఆటోమేటిక్ గా కృష్ణుడికి శత్రువు అనుకోవాలి. శత్రుత్వం లేదు, బాంధవ్యం ఉన్నా సరే కాల ప్రభావం, వాళ్ళ కర్మ ప్రభావం కానండి. శత్రుని కృష్ణునితో శత్రుత్వ భావం పెట్టుకున్నారు. శత్రువు కృష్ణుడు ఎవరికి శత్రువు కాదు, కానీ వీడు శత్రుత్వ భావంతో ఎప్పుడైతే మిత్రవింద కృష్ణుని ప్రయాణమాడాలి అంటే, స్వయంవరంలో ప్రయాణమాడాలి అంటే, వాళ్ళ ఆమె అన్న అన్నాడు, లేదు వీలు లేదు, నీ కృష్ణుని ప్రయాణమాడకూడదు, ఇంకెవరినన్న పైన వివాహం చేసుకోవచ్చు స్వయంవరంలో అంటే, ఆ స్వయంవరంలో కృష్ణుడు విచ్చేసి మిత్రవిందను తీసుకొని పరిగెత్తి వెళ్తాడు, కిడ్నాప్ చేస్తాడు. ఇదొక రకమైన వివాహమే, రాక్షస వివాహం అంటారు దీన్ని, పరిగెత్తి తీసుకు కిడ్నాప్ చేయడానికి ఆ విధంగా పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ భద్ర కూడా మెనత కూతురే, మళ్ళీ ఈమె కూడా వసుదేవునికి చాలా మంది చెల్లెళ్ళు ఉండేవాళ్ళు, ఒకరిద్దరు కాదు. శిశుపాలు కూడా మెనత కొడుకే. ఈ భద్ర పోతే భద్రను ఆమె తల్లి శృత, శృతికీర్తి ఆమె కొడుకు సంతర్ధనాది, వాళ్ళు కూడా అందరికి సంతోషమే. తన చెల్లెలను కృష్ణునికి వాళ్ళని సంతోషం వాళ్ళు ఇష్ట ప్రకారమే ఇచ్చేశారన్నమాట. అంటే ఒక మిత్రవిందను మాత్రము కిడ్నాప్ చేయాల్సి వచ్చింది, తర్వాత భద్రపడలేదు. తర్వాత సుతాంచమద్రాధిపతే లక్షణాం లక్షణైరితాం స్వయంవరే జహారేకాసు సుపన్న సుధామివ. తర్వాత మళ్ళీ అపహరించాడు. పితప దేవదేవుడు మద్ర రాజపుత్రిక లక్ష్మణను పణ్యమాడను. అతడు ఒంటరిగా ఆమె స్వయంవరంకు వెడలి గరుడు దేవతల అమృతమును అపహరించినట్లుగా ఆ కన్యను అపహరించను. అంటే ఇక్కడ కూడా భద్రరాజు కన్య లక్ష్మణ, ఆమెను కూడా కృష్ణుని పెండ్లాడాలి అని మనసు ఉంది. కనుక కృష్ణుడికి తెలుసు ఎవరెవరితే తనను పెండ్లాడాలని మనసుందో, కృష్ణుడు సర్వంతరంజ్యామి పరమాత్మ కనుక తెలుసు. ఆ స్వయంవరానికి వెళ్ళి ఆమెను అపహరించాడు, కిడ్నాప్ చేశాడు, చేసి ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాడు. ఈ విధంగా కృష్ణుడు 8 అష్ట మహిషులను పెళ్లి చేసుకున్నాడు. అన్యాశ్చైవం విధా భార్య కృష్ణ శాపాం సహస్రశ భౌమం హత్తన్నిరోధా అహృతాచారు దర్శన. శ్రీకృష్ణుడు వీరితో సమానమగు 1000 కొలది ఇతర భార్యలను కూడా పొంది ఉండెను. భౌమాసును వధించి వానికి నిర్బంధింపబడిన సుందరి మణులను విడుదల చేసి ఆ దేవుడు వారిని పొందెను. భౌమాసుని కథ ముందు వస్తుంది వచ్చే అధ్యాయంలో. భౌమాసుడు నరకాసుడు, అతను సంహరించిన భక్తుడు. అతను 16,100 రాజకుమారులను యువతలను బంధనంలో పెట్టాడు. కృష్ణుడు ఎప్పుడైతే నరకాసుని సంహరించాడో ఆ వాళ్ళందరిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే సామాజిక కారణాలున్నాయి, వాళ్ళు కూడా కృష్ణుని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మీరు రామాయణంలో జరుపుకుంటుంది, ఎప్పుడైతే శ్రీరాములు చంద్రుడు లక్ష్మణుడితో సహా ప్రథమంగా జనకపురికి విచ్చేసినాడో, జనకపురిలో విచ్చేసినంత మాత్రమే అక్కడ ఉన్న అంతమంది యువతులు ఎందరు ఉన్నారో చూసి, రాముని యొక్క సౌందర్యాన్ని చూసి అత్యంత ఆనందం ప్రీతి వచ్చింది. బహుశా ఒకవేళ ఈ రాకుమారికి మేము భార్యలం అవుతే ఎలా ఉండవు, కానీ అది మా భాగ్యం లేదు, క్షత్రియుడు రాజకుమారుడు మేము ప్రజలము ఇలా సంభవం కాదని నిరాశ తోడుకున్నారు. శ్రీరాములవారు పరమాత్మ కనుక అందరి యొక్క మనసులో ఉన్న ఆ విషయాన్ని వాళ్ళ ఇచ్చను వాంఛను గ్రహించి తథాస్తున్నాడు. ఈ రామాయణ కాలంలో రామావతారంలో ఏకపత్ని వ్రతుని కనుక ఈ కాలం ఈ అవతారంలో కాదు, వచ్చే కృష్ణావతారంలో మీ అందరి ఇచ్చలు పూర్తి అవుతానని వాళ్ళకి ఆశీర్వదించాడు. వాళ్ళందరూ రాజకుమారులుగా జన్మతిస్తున్నారు. తీసుకొని వాళ్ళందరూ అదే 16,100 రాజకుమారులు ఉన్నారు. పూర్వజన్మలో వాళ్ళందరూ భగవంతుడు శ్రీకృష్ణ రాముల వారిని వివాహం చేసుకున్నాను అని వాంఛ ఉన్నందుకు వాంఛ తీరడానికని భగవంతుడు స్వయంగా వీళ్ళందరినీ విడదీసి బంది నుంచి కారాగ్రహం నుంచి తీసిన తర్వాత వాళ్ళందరినీ పెళ్లి చేసుకున్నాడు. ఇందులో సమాజంలో కారణం ఉంది. ఎవరైతే అమ్మాయి వేరే వాళ్ళ చేయింట్లో కొన్ని సంవత్సరాలు ఉండిపోయిందో సమాజంలో ఎవరు వాళ్ళు స్వీకరిస్తారా? కొద్దిగా విశేషంగా వేరే గ్రంథాలు ఇచ్చారు. ఎప్పుడతో నరకాసుని సంహరించాడో, రాజగృహంలో ప్రవేశించి శ్రీకృష్ణ పరమాత్ముడు భగవంతుడు వాళ్ళందరినీ ఖైదీ కారాగారం నుంచి విడదీశారో, వాళ్ళందరూ అంటారు భగవాన్ మీరంతా ఇప్పుడైతే మమ్మల్ని కారాగారం నుంచి అయితే విడిపించారు, కానీ మమ్మల్ని ఎవరు స్వీకరిస్తారు? మేము ఇంటికి వెళ్ళినా మమ్మల్ని స్వీకరించరు, ఎందుకంటే నరకాసుని మమ్మల్ని బలాత్కారంగా తీసుకొచ్చి బంధించాడు. ఇది లోకాపవాది, ఏ తల్లిదండ్రులు కూడా స్వీకరించరు, కనుక మీరే మమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని. అందుకని లోక కళ్యాణార్థం అనుకోండి, వాళ్ళ మనసు ఇచ్చ పూర్తి చేయడానికని భగవంతుడు అందరినీ పెళ్లి చేయడానికి చేసుకోవడానికి స్వీకరించాడు. ముందు కథ వస్తుంది. సో భగవంతుని ప్రతి కార్యం విశేషంగా ఉంటుంది. కొందరికి అన్మ, కొందరు భక్తులు కాని వాళ్ళు క్రిస్టియన్ చేస్తారు, ఏంటి పెళ్లి చేసుకోవాల్సింది, అడిగి చేసుకోవాలి, కిడ్నాపింగ్. కొన్ని వివాహాలు, అందుకని నేను చెప్పాను, కొన్ని వివాహాల్లో అది కూడా ఒక విధానమైంది అనమాట, రాక్షస వివాహం అని. పైశాచిక వివాహము తప్పు, రాక్షస వివాహం ఏం తప్పు కాదు. రాక్షస వివాహంలో అమ్మాయికి ఇష్టం ఉంటుంది కానీ తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు, కనుక కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటారు. పైశాచిక వివాహంలో ఏంటి, అమ్మాయికి ఇష్టం ఉండదు, ఆమె నిద్రపోతుండొచ్చు, ఒకసారి వెళ్ళి ఆమెను అపహరించి చేసుకుంటారు. అది పైశాచిక ప్రవృత్తి, అది నిషేధం. కానీ ఇంతవరకు 8 రకాల పెళ్లిలో ఇదొకటి విధానం. భగవంతుడు చేసిన పని ఏది ధర్మానికి విరుద్ధం ఉండదు. భగవంతుడు ఏ పని చేసినా ధర్మానికి అనుగుణంగా ఉంటుంది. అది ఎవరైనా మనకు విమర్శిస్తారు చాలా మంది, అలా అపహరించడం తప్పు కదా సమాజంలో కాదు, ఇది ఒక విధానం, మనుస్మృతి ప్రకారం ఇది ఒక విధానం. ఋగ్వేదంలో కూడా రాశారు ఇదే, ఇదే పెళ్లిల గురించి, ఇలా పెళ్లిలను మనుస్మృతిలో మన మహారాజు కూడా వివరంగా రాశారు అన్నమాట. ఇది ఒక విధానం కనుక అలాంటి విధానాన్ని పాలించడం కర్తవ్యం వర్ణాశ్రమ ధర్మం ప్రకారం. ఇక్కడనే సమాప్తం చేస్తాం ఈ అధ్యాయంలో. శ్రీమద్ భాగవతం నందలి శ్రీకృష్ణుడు 5 రాతకన్యలను పరిణయము ఆడుట అను దశమ స్కందంలోని 88వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి పదుల ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తము. శ్రీల ప్రభుపాదుల వారికి తెలుసు, తను 10వ స్కందాన్ని ట్రాన్స్లేట్ చేయలేకపోని తెలుసు, అందుకనే మొట్టమొదటి కృష్ణ బుక్ను ప్రజెంట్ చేశాడు. అన్ని పుస్తకాల ముందు మొదటనే శ్రీల ప్రభుపాదుల వారు కృష్ణ బుక్ను తయారు చేసి అదే దశమ స్కందాన్ని గద్య రూపకంగా రాసి ఇచ్చాడు. మనం తెలుసు ఏంటంటే 9వ స్కందం 10వ స్కందం ఎప్పుడైతే అతను వస్తుందో అంతవరకు అతను ఇక్కడ ధరాతలం పైన ఉండడానికి వీలు కాదని ఆచార్యుల వారికి తెలుసు, కనుక మొదటి చేశాడు. 10వ స్కందం పూర్తి చేయలేదు, ముందటిని కొన్ని అధ్యాయులు రాశాక ఈ తన పరంధామైన శ్రీ గోలోక బృందానికి వెళ్ళిపోయాడు ప్రపాదుల వారు. తర్వాత అతని శిష్యులు ఈ పూర్తి ట్రాన్స్లేషన్ చేశారు అన్నమాట. అందుకని వినమ్ర శిష్య ప్రణీతమకు భాష్యము అని సమాప్తం రాశారు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఆలోచన ఉంటే అడగవచ్చు. ప్రభుజీ
మహారాజ్, ఇక్కడ బయట ప్రజల్లో భాగవతం అన్న దీనికి ఒక వివరణ ఇస్తారు. భక్తి, జ్ఞానం, వైరాగ్యం భగవతత్వాన్ని తెలియజేసి అంతిమంగా ముక్తిని ఇస్తుందని చెప్పేసి ప్రజలు తెలియజేస్తుంటారు. కొంతమంది తత్వం అరకుర తెలిసిన వాళ్ళు, ఎంతవరకు ప్రామాణికం ఇది? భక్తి
జ్ఞాన వైరాగ్యం
భక్తత్వాన్ని ఇచ్చి అంతిమంగా ముక్తిని ప్రసాదిస్తుందని చెప్పేసి బయట చెప్తుంటారు, ఇది మనం ఎంతవరకు ప్రామాణికంగా తీసుకోవాలి?
ఇది భాగవతంలో వ్యాస మహర్షి స్వయంగా రాశాడు. శ్రీమద్ భాగవతం పురాణమలం యద్ వైష్ణవానాం ప్రియం యస్మిన్ పారమహంసమేవ మమలం జ్ఞానం పరం గీయతే యత్ర జ్ఞాన విరాగ భక్త సహితం నైష్కర్మ ఆవిష్కృతం తస్పృణ్వన్ సుపదన్ విచారపరే. భాగవతం ఒక లక్ష్యమేంటి అని వ్యాసమహర్షి 12వ స్కందంలో అంతంలో భాగవతం సమాప్తమయ్యే ముందు ఒక 8-9 శ్లోకాల క్రితం ఈ చెప్తారు. ఇది అత్యంత అమలం, విశుద్ధమైంది, శుద్ధమే కాదు విశుద్ధమైంది ఇది. ఈ జ్ఞానం ఎత్ర జ్ఞా ఇదేంటి, ఇది భాగవతం ఎవరికి సంబంధించింది? పరమహంసుల కొరకు, ఇది కేవలం భక్తుల కొరకే, భోగ విలాసంలో ఉన్న వాళ్ళకి సంబంధించింది. వాళ్లకు వాళ్ళకి ఇంకా చాలా పురాణాలు ఉన్నాయి భోగ విలాసంలో ఉన్న, కర్మకాండను జ్ఞానకాండను పెంచుకొని ఆ కాండ ఆ కర్మ చేయండి ఈ కర్మ చేయడానికి అని భాగవతము కర్మకాండను జ్ఞానకాండను ప్రోత్సహించమన్నమాట. పరమహంసకు కావాల్సింది, పరమహంసకి ఏ జ్ఞానం కావాలో అది ఇస్తుంది. ఇదేమిస్తుంది? ఎత్ర జ్ఞాన విరాగ భక్తి సహితం నిష్కర్మ ఆశ్రితం, నిష్కామ కర్మను చేస్తుంది భాగవతం ఉద్దేశం అది. నిష్కా ఏ విధంగా జనాలు భక్తులు నిష్కామ కర్మ చేయాలి, చేసి భగవద్ధామానికి వెళ్ళాలి. భక్తి ముక్తి కన్నా ముందు ఉంది, ముక్తి దొరకడం ఎంత కష్టం కాదు. హరినామ చింతామణిలో శ్రీల భక్తివినోద్ ఠాకూర్ రాస్తారు 4వ అధ్యాయంలో. హరినామ చింతామణి అంటే శ్రీల చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్ మధ్యలో హరికృష్ణ మహామంత్రం యొక్క ప్రభావం గురించి చర్చ. అందులో రాస్తారు హరిదాస్ ఠాకూర్ వారు అంటారు, నామాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్ అంటారు, భగవాన్ మోక్ష హరినామ మహాత్వం ఎలా ఉందంటే నామాభాసంలో చేసినా కూడా మోక్షం దొరుకుతుంది. మోక్షం ఒక పెద్ద పని కాదు. ఎవరైతే హరేకృష్ణ మహామంత్రాన్ని జపిస్తారో మోక్షం ఆటోమేటిక్ గా దొరుకుతుంది, అదే పెద్ద విషయం కాదు. నామాభాస అంటే శుద్ధ నామం జపం చేయకుండా దొరుకుతుంది. పోతే కృష్ణ ప్రేమ కావాలంటే శుద్ధ నామం కావాలి. అంటే ఎప్పుడైతే మనం మన గొడి సంప్రదాయంలో ఇస్కోన్లో మన ఆచార్యుల వారిని ఇచ్చిన విధి ప్రకారం మనం చేస్తే మనం కృష్ణ ప్రేమ కొరకు లాలాయుతులం అవుతున్నాం. మనం ఎప్పుడైతే మనం భక్తి మార్గాన్ని స్వీకరించాం, భక్తి ఆటోమేటిక్ వచ్చింది. బిళ్ళమంగళ ఠాకూర్ ఏమంటాడు, భగవాన్ ఎప్పుడైతే నీ భక్తిని చేస్తున్నావు, ముక్తిదేవి నా ద్వారం మీద నిలబడి 2 హస్తాలు జోడించి ప్రార్థిస్తుంటుంది, 5 ముక్తులు ఉన్నాయి కనీసం 1 టన్ను ముక్తి తీసుకో అని. కానీ నాకే ముక్తి అవసరం లేదు, త్రిణీకి తిరస్కరించి నేను వెళ్తుంటాను. భక్తులకు ముక్తి అవసరం లేదు, ముక్తి భోగిలకు ముక్తి కావాలంతే. ముక్తి ఎందుకు అడగాలి? ఆనందంగా ఉండాలి కదా, అది భోగ విలాస. భక్తులు భక్తి ముక్తి కన్న తర్వాతే అనమాట ఆటోమేటిక్. ఎవరైతే భక్తి మార్గంలో ఉంటారో ముక్తి ఆటోమేటిక్ వచ్చింది. ముక్తి అంటే ఏంటి? జన్మ మృత్యు నుంచి విడిపడవడం. ఏ పని అవుతే జన్మ చనిపోయాక భగవద్ధామంలో వెళ్ళి మనం ఈ భగవంతుని సేవ చేస్తున్నాం, అదే సేవ జీవన జీవితంలో ఉంటూ ఇదే శరీరంతో భగవంతుని రాధా గోవిందుల సేవ చేస్తున్నాం. అందుకని శ్రీల ప్రభుపాదులు వారు రాస్తారు హరికృష్ణ మూమెంట్లు ఉన్న భక్తులందరూ జీవన్ ముక్తులు అని. అంటే జీవితంలో ఉన్న వాళ్ళు ముక్తి అయిపోయింది. అందుకని ఎప్పుడైతే భగవంతుని హరినామ సంకీర్తనం చేస్తూ భగవంతుని సేవ చేస్తూ భగవంతుని సేవలో ఎప్పుడు మనం వ్యస్తమై ఉంటామో మన ముక్తి ఆటోమేటిక్ వచ్చింది. ఆటోమేటిక్ దాని తర్వాత భక్తి గురించి మనం ప్రయత్నం చేయాలంతే, ముక్తి గురించి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ వస్తుంది. భక్తి గురించి చేయాలి, ఏ విధంగా శుద్ధ భక్తి మనకు ప్రాప్తమవుతుంది అని. అది శుద్ధభక్తి ఎలా చేయించాలి అనేదే భాగవతం ఒక ఉద్దేశం అనమాట. అదే చైతన్య మహాప్రభుగా అన్నాడు కదా, నిన్న చదివాం కదా, ఆరాధ్యో భగవాన్ వ్రజేశ తనయా తద్ధామ బృందావనం రమ్యా కాచిదుపాసనా వ్రజవధు వర్గేణ వా కల్పిత శ్రీమద్భాగవతం ప్రాణమౌలం ప్రేమాపునార్థో మహాన్. ఏమిస్తుంది? మహాన్ మహిమాన్వితమైన భగవంతుని శుద్ధ ప్రేమనిస్తుంది, ప్రేమ భక్తిని ప్రదానం చేస్తుంది భాగవతం. ప్రథమ స్కందం నుంచి 9వ స్కందం వరకు చదివేసరికి భగవంతుని భావభక్తికి వస్తాం మనం. 10వ స్కందం చదివేసరికి ఆటోమేటిక్ గా భగవంతుని ప్రేమ భక్తి వస్తుంది. పోతే అర్థంతో చదవాలి. మనం చదువుతాము చిలుక వల్ల చదివితే లాభం లేదు, చిలుక కూడా నేర్పిస్తే చదువుతుందిగా, తెలుసు కదా చిలుక. అర్థం చేసుకో, ఒకవేళ చదవడం అంటే సరే చదువుతున్నాను అయిపోయింది, చదవాలి, మనం చేసుకోవాలి, అర్థాన్ని గ్రహించుకోవాలి. అర్థం మనం గ్రహిస్తూ అవుతుంది కేవలం మన గురుకృప హరికృప వలనే. ఆచ గురుకృప ఆచార్యుల వరకు కృప లేకుంటే ఈ ధర్మ గ్రంథాలు శాస్త్రాలు మనకు అర్థం కాదు, కేవలం మనం చదవడం అనుకుంటుంది. అందుకని ఎప్పుడు మనం చదివే ముందే కానీ గురు కృపను ప్రార్థించి చదవాలి, అర్థం చేసుకోవాలి, దాన్ని జీవితంలో అమలు చేయడానికి కూడా యత్నం చేయాలి. అప్పుడు భక్తిలో ముందు మనం కొద్దిగా ముందుకెళ్లేందుకు అవకాశం దొరుకుతుంది అన్నమాట. భాగవత ఉద్దేశమే విశుద్ధ భక్తి ఎలాగ ఇవ్వాలి అంతే. అందుకని ముక్తి భక్తి ముక్తి కన్నా చాలా అగ్రసరమైనది, ముక్తి చాలా కనిష్టమైనది భక్తి దగ్గర. చైతన్య చరితాములు కూడా శ్రీ చైతన్య మహాప్రభు అంటాడు, ముక్తిని అడిగేవాడని కూడా ఒక భక్తి అని. మోక్షకామి ఎందుకు కావాలి, మోక్షానికి ఎందుకు వెళ్ళాలంటారు, నేను జన్మ మృత్యు నుంచి ఎందుకు వెళ్ళాలనుకుంటాను, ఆనందంగా ఉండాలని కదా. జన్మ మృత్యు అనేది ఒక కష్టం ఉంది, ఈ కష్టం నుంచి విడిపాడిపోవాలని కదా, అందుకని ముక్తి అంటాం కదా. కానీ మన భక్తి ఏంటి, మమ జన్మని జన్మని ఈశ్వర భవతా భక్తి రహితికి త్వయి. మన ప్రతి జన్మలో నాకే అహేతుకి భక్తి, ఒకవేళ నాకు ముక్తి కావాలి అంటే హేతుకి భక్తి అయిపోయింది, కారణం ఉంది. భగవంతుని ఒక కారణం చెప్పాను, హేతుకి భక్తి, అశుద్ధ భక్తి కాదు, కండిషన్డ్ డివోషన్. కానీ మన భక్తి శుద్ధ భక్తి ఏంటి, అహేతుకి భక్తి. భక్తియే అహేతుకి ఉండాలి. తావై పుంసో పరో ధర్మ యథో భక్తి రదొచ్చదే, ఆ భక్తి ఎలా ఉండాలి, అహేతుకి అప్రతిహత యాత్మ సుప్రసిద్ధి. భక్తి అంటే అహేతుకి భక్తి ఉండాలి మనలో, ఇస్కోన్లో అహేతుకి భక్తి, శుద్ధ భక్తి గురించి నేర్పుతారు, అభ్యాసం చేయడానికి మనం యత్నం చేసుకోవాలి. ఇదొక గొప్ప విశేషము మన ఇస్కోన్లో, శుద్ధ భక్తికి స్థానం ఉంది. ఇది శుద్ధ భక్తి ముక్తి కన్నా చాలా ఉన్నత స్థాయిలో ఉంటుంది, ముక్తి ఉన్నత స్థాయి అది. మన నామాచార్యులు చెప్పినట్లు ముక్తి ఆటోమేటిక్గా దొరుకుతుంది. ఇంకేమన్నా ప్రశ్న? శ్రీమద్భాత్రానికి జయ, అనంతగుడి వైష్ణవ బృందికి జయ, జగశ్రీల ప్రపాద్కి జయ. నమస్కారం.